सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां हरिः ओं श्री गुरुभ्यो नमः हरिः ओं ओं वासुदेवेन्द्र योगींद्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्वबोधो विधीयते। ज्ञानबोध చేసే గురువు యోగీంద్రుడైన శ్రీ కృష్ణ పరమాత్మకి నమస్కరించి ముముక్షుల హితం కోరి తత్వబోధ చెప్పబడుతున్నది। అద్వైత వేదాంత పరిచయము 6వ అంశము ఉపాసనా యోగం। వైదికులు పొందాల్సిన 4 లక్ష్యాలను అందులో అంతిమ లక్ష్యమైన మోక్షం గురించి చూశాం। అవి పొందడానికి వారు పాటించాల్సిన మార్గాలను 3 విధాలుగా విభజించవచ్చు। అవి కర్మయోగము, ఉపాసనాయోగము, జ్ఞానయోగము। ఇంతకు ముందు కర్మయోగం గురించి చూసాం। కర్మయోగం అంటే అంతర్గత ఎదుగుదలకి తోడ్పడే పనులు చేయడం, ప్రాపంచిక సుఖాల కోసం పాటుపడకుండా ఆధ్యాత్మిక ఎదుగుదలకి పాటుపడాలి। దృక్పథంలో మార్పు వస్తే అకర్త అభోక్తగా పనులు చేయవచ్చు। దీన్ని భగవద్గీతలో 3 అధ్యాయంలో వివరంగా చూడవచ్చు। ఇక ఉపాసనా యోగం విషయానికి వస్తే శంకరాచార్యుల వారు దీన్ని సమాధి యోగం అని కూడా అంటారు। పురుషార్థం సాధించడానికి మన వ్యక్తిత్వాన్ని సంసిద్ధం చేయడమే ఉపాసనా యోగం ఉద్దేశం। పురుషార్థ యోగ్యత సంపాదనార్థం ఉపాసనా యోగం। మన జీవిత అంతిమ లక్ష్యం మానవ లక్ష్యాన్ని సాధించే నిరంతర ప్రయాణం కాబట్టి ఉపాసనని యోగ్యత సంపాదించే కార్యక్రమంగా అభివర్ణించవచ్చు। కఠోపనిషత్తులో మన లక్ష్య సాధనలో మనని ఒక రథంతో పోల్చారు। ఎలాగైతే ప్రయాణం చేసి గమ్యానికి చేరడానికి వాహనం మంచి స్థితిలో ఉండాలో అలా మన శరీరం కూడా మంచి స్థితిలో ఉండాలి। అందుకని శాస్త్రాలు మన శరీరాన్ని కొన్ని భాగాలుగా విభజించాయి। శరీర నిర్మాణం క్లిష్టంగా ఉండి ఒకసారి మనకి అర్థం కాదు కాబట్టి దాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా వివిధ విభాగాలుగా విభజించింది శాస్త్రం। ఒక కోణంలోంచి కోశ పంచకం అన్నారు, మరో కోణం నుంచి శరీరత్రయం అన్నారు। మన అధ్యయనం కోసం మన శరీరాన్ని 3 భాగాలుగా విభజిద్దాం। ఇది శాస్త్ర ప్రకారం జరిగింది కాబట్టి చాలా యోగ్యమైన విభజనగా పరిగణించాలి। మొదటిది కాయిక అంశ అంటే భౌతిక శరీరానికి సంబంధించినది। రెండోది వాచిక అంశ వాక్కుకు సంబంధించినది। 3 మానసిక అంశ మనస్సుకు సంబంధించినది। శరీరం ద్వారా లక్ష్యాన్ని పొందుతాం, వాక్కు మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది, మనస్సు అంతకన్నా క్లిష్టమైనది కానీ అత్యంత ముఖ్యమైనది కావటంతో దాన్ని నిర్లక్ష్యం చేయలేము। శాస్త్రం ఈ 3 భాగాల్ని నియంత్రించేందుకు కార్యక్రమాల్ని నిర్దేశించింది। కాయిక అంశ మొదటి భాగం భౌతిక శరీరం లేదా స్థూల శరీరం। స్థూల శరీరం వల్లనే మన లక్ష్యాలని, ప్రాపంచిక లక్ష్యాలని లేదా ఆధ్యాత్మిక లక్ష్యాలని సాధించగలమని మనకు తెలుసు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది। అందుకే శాస్త్రం శరీరాన్ని కానీ శరీర ఆరోగ్యాన్ని కానీ నిర్లక్ష్యం చేయవద్దని చెప్తుంది। మందులు వేసుకునే ముందు ఈ మంత్రం చెప్తాం, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి। శరీరం అవస్థపడుతున్నప్పుడు, శరీరానికి వ్యాధి సోకినప్పుడు తీసుకునే మందు పవిత్రమైన గంగాజలం. వైద్యుడు సాక్షాత్తు నారాయణుడు. శరీరం గురించిన ప్రార్థన కేవలం ప్రాపంచిక లక్ష్యాల్ని బోధించే వేద పూర్వభాగంలోనే కాదు, ఆధ్యాత్మిక చింతన పెంచే వేదాంత భాగంలో కూడా శాంతి పాఠాల రూపంలో ఉంటుంది. శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వమని, ఏకాగ్రత కుదర్చమని కోరుతాయివి. కానీ దురదృష్టవశాత్తు మనం ఏదో ఒక రోగం బారిన పడే వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయం. అనారోగ్యం వచ్చాక నయం చేయించుకునే దానికన్నా ఆరోగ్యం గురించి ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా తేలిక. ముందు జాగ్రత్త తీసుకోవడానికి అట్టే సమయం కానీ డబ్బు కానీ వ్యయం చేయనక్కర్లేదు. కానీ ఒకసారి ఆరోగ్యం కోల్పోయామో దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి బోలెడు డబ్బు సమయము వెచ్చించాల్సి ఉంటుంది. ఆరోగ్యం కాపాడుకోవడానికి సమయం లేదంటే అనారోగ్యాన్ని పారద్రోలడానికి బలవంతంగా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. శరీర సంరక్షణని శరీర పోషణగా పొరపాటు పడకూడదు. శరీర సంరక్షణే లక్ష్యంగా ఉన్నప్పుడు లేదా అనవసర లక్ష్యాలకు వినియోగించినప్పుడు శరీర పోషణ అవుతుంది. అందువల్ల మనం సంరక్షణని సాధనలు వాచిక అంశ. వ్యక్తిలోని రెండో అంశ వాచిక అంశ. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశ. వివేక చూడామణిలో శంకరాచార్యులు ఈ విధంగా చెప్పారు, యోగస్య ప్రథమం ద్వారం వాక్ నిరోధో పరిగ్రహ నిరాశాచ నిరీహాచ. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత 17వ అధ్యాయంలో వాచిక తపస్సుకు 4 అంశాలను సూచించాడు. అందులో మొట్టమొదటిది అనుద్వేగకరం. మన మాటలు ఎవరిని బాధించకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. మాటల స్థాయిలో అహింసని పాటించడం మొదటి మెట్టు. తిట్టడం, విమర్శించటం, నిందించటం, కించపరచడం, బాధించడం లాంటివి హింస కిందకి వస్తాయి. ఏది బాధిస్తుందో ఎలా తెలుసుకోవాలి? దానికి ఒకటే మార్గం, మన ఎవరైనా ఏది అంటే మన బాధిస్తుందో అది ఎదుటివారిని కూడా బాధిస్తుంది. ఏది బాధిస్తుందో అది అనకుండా ఉండటానికి ప్రయత్నించాలి. అలా కుదరని పక్షంలో బాధించే అంశాన్ని తగ్గించాలి. శరీరానికి కోసే ముందు బాధ తెలియకుండా ఉండటానికి డాక్టరు మత్తుమంది ఇచ్చినట్టుగా. ఇక రెండోది సత్యము. సత్యం అంటే నిజం చెప్పడం. బ్రహ్మదేవుని చేరుకోవడానికి అత్యంత ముఖ్యమైన నియమం ఇది. సత్యం చెప్పడం ద్వారా మనం అంతిమ సత్యమైన బ్రహ్మను చేరుకోవచ్చు. ప్రాపంచిక స్థాయిలో సత్యం చెప్తే ఆధ్యాత్మిక స్థాయిలో సత్యాన్ని చేరుకోవచ్చు. ప్రాపంచిక సత్యం వాచిక తపస్సు, ఆధ్యాత్మిక సత్యం భగవానుడు. అందువల్ల మనమాడే ప్రతి అబద్ధము మన దేవునికి దూరం చేస్తుంది. అసతోమా సద్గమయ. ఓ దేవా, నన్ను అసత్తుకి దూరం చెయ్యి. ఎటువంటి అసత్యం ఆడినా ప్రతి అసత్యము మన్ని భగవంతునికి దూరం చేస్తుంది. మన మనసుని ఎంత సున్నితపరచుకోవాలంటే మనం చెప్పే ప్రతి అబద్ధము మన బాధించి ఆ బాధ చిరకాలం ఉండేలా చేసుకోవాలి. అబద్ధం ఆడడం వల్ల కలిగే బాధ ముందు అది ఆడితే కలిగే లాభం వీగిపోవాలి. అప్పుడు మన ప్రమేయం లేకుండానే మనం అసత్యం ఆడడం మానేస్తాం. తప్పనిసరి పరిస్థితిలో ఆడాల్సిన అబద్ధాల వల్ల కలిగే పాపాన్ని కొంతమేరకు ప్రాయశ్చిత్తం వల్ల తగ్గించుకోవచ్చు. మూడవది ప్రియం. వాక్ తపస్సులో ఇది 3వ అంశము. దీని అర్థము మన వాక్కు ప్రియంగా ఉండాలి. అంటే సున్నితంగా, మృదువుగా, మర్యాదగా, వినయంగా ఉండాలి. మంగళ శబ్దాలు ఉండాలి, అమంగళ శబ్దాలు విడిచిపెట్టాలి. 4వది హితం. మనం మాట్లాడేది వినే వ్యక్తికి హితంగా ఉండాలి, అంటే అతనికి ఇష్టంగా ఉండాలి. అత్యంత దారుణమైన హింసల్లో ఒకటి మనం చెప్పేదాని మీద శ్రద్ధ లేని వారితో మాట్లాడాల్సి రావడం. భరించలేని నిజం. సాధారణంగా ఎవరికి ఎదుటివారు చెప్పేది వినే ఓపిక ఉండదు. మానసిక అంశ, మూడో స్థాయి మానసిక అంశ, మనసుని నియంత్రించుకునే కార్యక్రమం. అన్ని రకాల ధ్యానాలు మానసిక తపస్సు కింద వస్తాయి, కానీ ధ్యానం ఒకటే మానస తపస్సుకి చాలదు. ప్రాథమికంగా ఉపాసన అంటే మానస తపస్సుకి చేసే ధ్యానం, కానీ శరీరాన్ని వాక్కుని నియంత్రించందే మనస్సుని నియంత్రించలేము. కాబట్టి కాయిక వాచిక తపస్సుల్ని మానసిక తపస్సుకి తొలిమెట్టుగా భావిస్తాం. ఎందుకంటే మనస్సు సూక్ష్మమైనది, తేలికగా అదుపులో పెట్టలేనిది. అందువల్ల ముందు శరీరాన్ని వాక్కుని అదుపులో పెట్టుకోవాలి, తర్వాత మనస్సుని నియంత్రించడానికి పరోక్షంగా పనికొస్తాయి అవి. అందుకే ఏ ధ్యానయోగ కార్యక్రమం ఉన్నా దాంట్లో కాయిక వాచిక తపస్సులు కూడా ఉంటాయి. అష్టాంగ యోగంలో కూడా పతంజలి ముఖ్య ఉద్దేశం మానస తపస్సు అయిన కాయిక వాచిక తపస్సును కూడా ప్రస్తావించాడు. భగవద్గీతలో 6వ అధ్యాయం పేరు ఆత్మ సంయమన యోగము అయిన కృష్ణ భగవానుడు ఆహార నియమాలను గురించి కూడా మాట్లాడతారు. మనస్సుకు శరీరానికి సంబంధం ఉంటుంది, అందుకే విపరీతమైన కోపం వచ్చినప్పుడు నిదానంగా మర్యాదగా ఉండడం కష్టం. అందుకని ఉపాసన అంటే ప్రాథమికంగా మానస తపస్సు, పరోక్షంగా కాయిక తపస్సు వాచిక తపస్సు. మన వీధి కోసం అన్ని రకాల ధ్యానాల్ని 4 రకాలుగా విభజించవచ్చు. మన మనసులో మనం పెంపొందించుకోవాలనుకుంటున్న అంశాన్ని బట్టి ఈ ఉపాసనలు ఉంటాయి. విశ్రాంతి ధ్యానము, ఈ ధ్యానంలో ముఖ్యంగా మనసుని విశ్రాంతిపరచడం ఉన్నా మన శరీర భాగాలను కూడా విశ్రాంతిపరుస్తాం. ఇందులో శారీరక విశ్రాంతి, వాచిక విశ్రాంతి, ఇంద్రియ విశ్రాంతి ఇస్తాం. అప్పుడు చివరికి మనస్సుకి విశ్రాంతి లభిస్తుంది. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకని విశ్రాంతి ధ్యానాన్ని ఒత్తిడి నిర్మూలించే ధ్యానము అని కూడా అనవచ్చు. ప్రతిరోజు కాసేపు విశ్రాంతిగా కూర్చోవడం సాధన చేయండి. ఇది శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. దీనికి ఏ పద్ధతి అన్నా వాడవచ్చు. ఉదాహరణకి ఒక మంత్రాన్ని జపించడమో, మీ శ్వాస మీద ధ్యాస పెట్టడమో, లేదా కేవలం శాంతి 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 అనటమో చేయవచ్చు. ఏకాగ్రత ధ్యానము, ఏకాగ్రత ధ్యానంలో మనసుని ఒకదాని మీద కేంద్రీకరించడం, కేంద్రీకరించే సమయాన్ని పెంచడం సాధన చేస్తాం. ప్రాపంచిక విషయం మీద కానీ ఆధ్యాత్మిక విషయం మీద కానీ కొంత నియమిత కాలపరిమితి వరకు ఏకాగ్రత కలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. దీనికి మన శాస్త్రంలో 3 పద్ధతులు సూచించబడ్డాయి. మానస పూజ, షోడశోపచార పూజ చేయటం మానసికంగా, మానస పారాయణ, ఏ ప్రార్థనన్న మానసికంగా చేయడం, మానస జపం, ఏదో ఒక నామాన్ని తీసుకుని మానసికంగా జపం చేయడం. విశాల దృక్పథ ధ్యానం, ఇందులో సృష్టి మొత్తాన్ని ఊహించుకుంటాం. అప్పుడే అనంత విశ్వంలో మనం చాలా చాలా చిన్నవాళ్ళమని, దాదాపు శూన్యంతో సమానము అని అర్థమవుతుంది. మనకేదో మన జీవితం గురించి, పరిస్థితుల గురించి తలకిమించిన భావాలు ఉన్నాయి. మన సమస్యలే అంతర్జాతీయ సమస్యలంత పెద్దవని, మనం లేకపోతే ప్రపంచం తల్లకిందులైపోతుందని, మన స్థానం విశ్వంలో ఎక్కడుందో మనకు ఒక అవగాహన ఉండాలి. సృష్టినంతా ఊహించుకోవాలి. ఆకాశం, నక్షత్ర కూటమి, సౌర కుటుంబం, గ్రహాలు, ఖండాలు, నదులు, కొండలు, పక్షులు, జంతువులు, మనుషులు, ఇవన్నీ ఊహించుకోవాలి. దీన్ని విశ్వరూప ధ్యానము అని అంటారు. ఇందులో సృష్టి ప్రకరణం ఉంటుంది. ఇక నాలుగవది విలువల ధ్యానము. దీన్ని మార్పు ధ్యానము అని కూడా అంటారు. ఇక్కడ మన ఆలోచన తీరుని మార్చడం వల్ల మనం సంపూర్ణంగా అంతర్గతంగా మారతాం. మనం సాధారణంగా మన ఆలోచన తీరుని పట్టించుకోం, ఎందుకంటే అది చాలా సూక్ష్మంగా ఉంటుంది, క్షణంలో మాయమవుతుంది, తక్కిన వాళ్ళు చూడలేరు. కానీ మన ఆలోచన తీరు మన జీవితాన్ని, మన గమనాన్ని, మన లక్ష్యాన్ని నిర్ణయిస్తుందన్న విషయం మర్చిపోకూడదు. మీ ఆలోచనలు గమనించండి, అవి మీ మాటలు అవుతాయి. మీ మాటల్ని గమనించండి, అవి మీ కార్యాలు అవుతాయి. మీ కార్యాల్ని గమనించండి, అవి మీ అలవాట్లు అవుతాయి. మీ అలవాట్లను గమనించండి, అవి మీ నడవడిక అవుతుంది. మీ నడవడికను గమనించండి, అది మీ గమ్యం అవుతుంది. అందుకని మీ ఆలోచన మీ భవిష్యత్తుని నిర్ణయించే సూక్ష్మమైన బీజం. యద్భావం తద్భవతి. మీరెలా ఆలోచిస్తే అది అవుతారు. దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి. ఆలోచన తీరు మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి వాటిని మార్చుకోవడం లేదా సరిచేయటం చాలా అవసరం. భగవద్గీత 16వ అధ్యాయంలో ఆధ్యాత్మిక లక్ష్యం వైపు తీసుకెళ్లే దైవీ సంపత్తి ఉంది. లక్ష్యాన్నించి దూరం చేసే ఆసురీ సంపత్తి కూడా ఉంది. ఆసురీ సంపత్తిలో ఈర్ష్య, ద్వేషము, అసహనము, చిరాకు లాంటి లక్ష్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఆలోచనలే. ఆలోచనలు ఇటుకల్లాంటివి. ఒక భవంతి ఆకారం ఆ ఇటుకలు పేర్చిన పద్ధతి వల్ల ఏర్పడుతుంది. భవంతి రూపు మార్చాలి అంటే ఆ ఇటుకల అమరిక మార్చాలి అంతే. అలాగే మన ఆలోచన తీరుని మార్చుకుని నాకు ఓపిక ఉంది, నేను నా జీవితాన్ని ఎదుర్కోగలనన్న నమ్మకం ఉంది అనుకోవాలి. దానికి బదులు నాకేం తెలియదు, నేను అసమర్థుణ్ణి అనుకుంటాం మామూలుగా. ఈ రోజుల్లో రోగాలు కూడా కేవలం ఆరోగ్యం కోరుకోవడం వలన ఏమవుతున్నాయి. మన మనస్సు శక్తివంతమైన పరికరం, దానికి అఖండమైన సంకల్ప బలం, దృఢ నిశ్చయ శక్తి ఉంటుంది. ఈ విలువల ధ్యానంలో ఈ సంకల్ప బలాన్ని పెంచుకుంటాం. ఇది 4వ విధమైన ధ్యానము. ఈ 4 రకాల ధ్యానాలు మన మనస్సుని నియంత్రించి దాన్ని ఆరోగ్యవంతం చేసి పురుషార్థ ప్రాప్తికి అర్హుల్ని చేస్తాయి. శరీరం, వాక్కు, మనసుల సమష్టి కృషి. శరీరం, వాక్కు, మనస్సు ఆరోగ్యంగా ఉండాలి, నిజమే. కానీ అవి విడివిడిగా ఆరోగ్యంగా ఉంటే చాలదు, అవి సమష్టిగా పనిచేయాలి. అందువల్లే వాటిని నియంత్రించడమే కాదు, వాటి మధ్య సమభావం ఉండాలి. ఒకటొక దారి, ఇంకొకటి ఇంకొక దారి పోకూడదు. నిజానికి మనం ఒక అబద్ధం చెప్పినప్పుడల్లా వాక్కుకి మనస్సుకి మధ్య విభేదం సృష్టించి వాటి మధ్య సమభావం లేకుండా చేస్తున్నాం. మూడింటిని ఒక త్రాటి మీద నడిపించడాన్ని ఆర్జవము అంటారు. శరీరము, వాక్కు, మనస్సుని విడివిడిగా అదుపులో పెట్టడానికి, వాటి మధ్య సమభావం పెంపొందించడానికి శాస్త్రం సూచించిన మార్గం ఉపాసనా యోగం. దీన్నే సమాధి యోగం అని, అష్టాంగ యోగం అని కూడా అంటారు. కర్మయోగం, ఉపాసనా యోగాల్లో ఏది ముందు ఏది వెనక అనడానికి లేదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టవచ్చు. అన్నీ సమానంగా ముఖ్యమే. కర్మయోగము, ఉపాసనాయోగంలో నిష్ణాతులయ్యాక మనం 3వది అత్యంత ముఖ్యమైన జ్ఞానయోగంలోకి అడుగు పెడతాం. వచ్చే క్లాసులో మనం జ్ఞానయోగం గురించి తెలుసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.